సతత్రాశ్రమ మద్రాక్షీ ద్విజవర్యస్య మేధస ప్రశాంత శాపదాకీర్ణం ముని శిష్యోపశోభితం. ఆశ్రమం అది ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతంగా ఉన్న ఆశ్రమం సుమేధుడు అని పేరు కలిగిన ఆయన ఆశ్రమం. ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. వీళ్ళు ఉండడం వల్ల కాదు ప్రశాంతం. శాపద ఆకీర్ణం, శాపదము అంటే పులి, పెద్ద పులులు తిరుగుతున్నాయి, సింహాలు తిరుగుతున్నాయి, తోడేళ్లు తిరుగుతున్నాయి, ఎలుగుబంట్లు తిరుగుతున్నాయి, పాములు, భయంకరమైన సర్పాలు ఇంతంత పడగలెత్తి తిరుగుతున్నాయి. ఇన్ని రకములైన క్రూర మృగాలతో విషసర్పాలతో కూడినటువంటి ఆశ్రమం ప్రశాంతంగా ఉంది. అంటే అర్థం ఏమిటి? నిజానికి పులి, జింక ఇవన్నీ పక్క పక్కన ఉన్నప్పుడు పులి జింక మీద దూకుతుంది, దాన్ని చీల్చి చెండాడుతుంది. సింహం ఉంది అక్కడ, ఆవు ఉంది, తోడేలు ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, పిల్లి ఉంది, కుందేలు ఉంది, ఇంకో తేలు ఉంది. ఇన్నుండి కూడా ఇవన్నీ పరస్పర వైరుధ్యం విడిచిపెట్టి, క్రూరత్వం విడిచిపెట్టి సాధు జీవులలో తిరుగుతున్నాయట. ఏమాత్రం కోపం చూపించట్లేదు. సింహాలు గర్జించడం లేదు, పులులు గాండ్రించడం లేదు, అవి కూడా జింకల్లాగా మెల్లిగా కిచకిచలాడుతున్నాయి. ఈ విధంగా క్రూర మృగాలు, పరస్పర విరుద్ధమైనటువంటి జంతువులు ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. మాట వరుస కూడా ఏది క్రూర మృగమో, ఏది సాధు జంతువో తెలియటం లేదు, అంతలా కలిసి ఉన్నాయట. అది చూడగానే రాజుగారికి మతిపోయింది. ఇన్ని క్రూర మృగాలు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, జర్రులు ఉన్నాయి, సాధు మృగాలు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ఎక్కడ గందరగోళం లేకుండా ఈ ఆశ్రమం అత్యంత ప్రశాంతంగా ఉంది. అన్ని రకాల జంతువులున్నా ఎక్కడ నిశ్శబ్దం తప్ప, ప్రశాంతత తప్ప అప్రశాంతత లేదు, గందరగోళం లేదు. మనుష్యులు భయపడడానికి పనికొచ్చే వాతావరణం లేదు. అందరూ అక్కడికి వెళ్తే నిర్భయంగా ఉండొచ్చు. అందుకే ఆయన తెల్లబోయి, ఓహో ఈ ఆశ్రమం ఇంత ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఎవడో మహానుభావుడి యొక్క తపశ్శక్తి. మహాత్ములు నిశ్చలమైన దీక్షతో తపస్సు చేసినప్పుడు వాళ్ల మనస్సుల్లో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములనే ఆరు శత్రువులు లేనప్పుడు, వాళ్ల మనస్సులలో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు లేనప్పుడు వారి మనస్సు యొక్క శుద్ధి ఈ ఆశ్రమం మీద పడుతుంది. అప్పుడు ఆశ్రమం శుద్ధి అవుతుంది. దాంతో అక్కడున్న వాతావరణం అంతా ప్రశాంతమవుతుంది. మహానుభావుల యొక్క మనఃప్రభావం వల్ల అక్కడికి వచ్చిన వాళ్ళ మనస్సులు కూడా మారిపోతాయి. తీవ్రమైన శాంత స్వభావం కలిగిన ఉత్తముల యొక్క సాంగత్యంలో క్రూరులు కూడా అక్రూరులవుతారు. ఒక్కొక్కప్పుడు మరీ నీచులైన వాళ్ళ దగ్గరికి వెడితే అప్పుడు శాంత పురుషుడు కూడా క్రూరుడవుతాడు. అంటే మన శక్తిని బట్టి అవతల వాళ్ళని మార్చగలుగుతాం. మనం గనక ప్రశాంత మనస్కులైతే అవతల వాళ్ళు ప్రశాంతత పొందుతారు. మన దగ్గర గనక అప్రశాంతత ఉంటే వాడికి కూడా అప్రశాంతత వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా కోట చూడండి, తీర్థయాత్రలో కూడా కొన్ని ప్రాంతాలకు వెడితే ఎందుకో తెలియదు తిక్కొచ్చేస్తుంది, కోపం వస్తుంది. అదే కొన్ని స్థలాలకు వెడితే హాయిగా ఉంటుంది, మనస్సుకి ఏం కోపం రాదు. ఎప్పటికి కూడా సమంత పంచకం దగ్గరికి వెళ్ళినాడు ఒక క్షణం క్రోధం పొందుతాడు కురుక్షేత్రంలో. ఎందుకంటే పరశురాముడు 3 ఏళ్ళు 21 పర్యాయములు తలలు నరికి క్షత్రియులవి ఆ రక్తంతో ఆ మడుగులు నింపాడు. అందుకే అది ఎంత పవిత్రమైన మడుగైనా అక్కడికి వెళ్ళగానే మనకు కూడా ఒక క్షణం ఉద్రేకం వస్తుంది అనమాట. మనం కూడా గండ్రగొట్ల పట్టుకుందాం అనిపిస్తుంది. దానికి గల కారణం స్థల ప్రభావం. అదే మీరు నైమిషారణ్యంలో గోమతి నదీ తీరంలో కాళికాదేవి ఉన్న ఆలయం ప్రాంగణానికి వెళ్ళండి, ఎంత దుర్మార్గుడైనా అక్కడ ఉన్న కాసేపు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకు ఫోటోలు తీకు అంటాడు. నేను చూశాను, కెమెరా పుచ్చుకుని ఫోటోలు తీయడమే అలవాటుగా ఉన్న ఒక ఆయన వచ్చాడు అక్కడికి. అక్కడికి వచ్చేసరికి మాత్రం ఆయన కూడా ఫోటోలు మర్చిపోయి అలా జపం చేసుకుంటూ ఉండిపోయాడు. దానికి గల కారణం సూత మహర్షి అక్కడ 18 పురాణాలు చెప్పడం, వ్యాసుడు అక్కడ సూతుడికి పురాణములు చెప్పడం, 1000 ఏళ్ళు యజ్ఞం జరగడం. ఆ 1000 ఏళ్ళ యజ్ఞంలో అందరూ కూడా గంభీరంగా ఉన్నారు తప్ప గందరగోళంగా లేకపోవటం. ఆ మహాత్ముల యొక్క ప్రభావం ఇప్పటికీ కూడా నైమిషారణ్యంలో ఆ స్థలం మీద ఉన్నది. కాబట్టి మనం ఒక స్థలం పవిత్రం చేయాలన్నా చెయ్యొచ్చు, ఏది మీ సాధనతో. ఆ స్థలం అపవిత్రం చేయాలన్నా మీ సాధనతో దాన్ని పాడు చేయొచ్చు. ఆ స్థలం చాలా గొప్పది అవ్వడానికి గల కారణం సుమేధుడనే మహర్షి యొక్క తపోనిష్ట అని కనిపెట్టాడు. శిష్యుల ద్వారా గురువుగారి పేరు తెలుసుకున్నాడు. మేధ లేక సుమేధ అని పేరు కలిగిన వాడు ఆయన. సు అనేది ఉపసర్గ. మొత్తం మీద ఆయన మేధ శబ్దం కాదు, ఇది మేధాశబ్దం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ మహానుభావుడు తెలివైనటువంటి వాడు కూడా అటువంటి ఋషి యొక్క ఆశ్రమం చూసుకుని ఆ మహర్షి దగ్గర 2-3 సార్లు వినయంగా సాష్టాంగపడి నమస్కరించి తన వినయాన్ని ప్రకటించాడు. ఎక్కువ మాట్లాడలేదు. ఆ సమయంలో ఈయన వెళ్ళే సమయానికి మహర్షి పూర్ణాహుతి చేస్తున్నాడు. యజ్ఞం పూర్ణాహుతి అయ్యే సమయంలో మనుషులు ఎక్కువ మాట్లాడకూడదు గనక వినయంగా నమస్కరించి దూరంగా నిలబడ్డాడు. కాకపోతే ఆయన దృష్టిలో పడ్డానికి అటు ఇటు కొంచెం తిరిగాడు. మహాత్ముల యొక్క దృష్టి మన మీద పడాలి, పడితే వాళ్ళు పలకరించాలి, పలకరిస్తే మన కష్టం చెప్పుకుంటే కష్టం నుంచి మనకి విముక్తి కలిగిస్తారు. ఏమీ లేకుండా దూరంగా వెళ్ళిపోతే ఆయన కూడా పెద్ద పట్టించుకోకపోవచ్చు. అందుకే కావాలని 2-3 సార్లు అటు ఇటు తిరిగాడు. ఆయన కూడా అందరికీ ప్రసాదం పెట్టాక, మహారాజా సైన్యమంతా పోయిందని ఏమాత్రం బెంగ పెట్టుకోకన్నట్ట. ఈయనకి అర్థమైంది, ఆయనకి నేను చెప్పుకోవడం ఏమిటి, నేను ఇక్కడికి రావడంతో తన దివ్య దృష్టితో నా మొత్తం చరిత్రంతా చదివాడు. ఆయన మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇలాంటి వాడిని చెప్పుకోవాలా? చెప్పుకోకర్లా. అమ్మవారి యొక్క 2 విద్యలు ఉన్నాయి, ఒకటి భైరవి, 2వది చిన్నమస్త. ఈ 2 కనుక గురువు చెప్పిన మార్గంలో కనుక ఎవడైనా పారాయణ చేస్తే, గురువు చెప్పిన రీతిలో ఉపాసన చేస్తే, అంటే గురువు గారిని అక్కడ నమ్మాలి, కఠినమైన భక్తితో నమ్మాలి. అలా నమ్మి ఈ భైరవి చిన్నమస్త విద్యలను ఉపాసన చేసిన వాడు ఏమంటే అది అయిపోతుంది, దివ్య దృష్టి వస్తుంది. కానీ ఇంక అక్కడ మాత్రం శంకించకూడదట. అయ్యి బాబు ఇలా చేయొచ్చా, ఇలా చేయకూడదా అన్నామా, ఆ ఉపాసన ఫలించదు. గురుభక్తి అన్నారు. అందుకే గురుభక్తి అంటే 2 అర్థాలు, గురువు గారి మీద భక్తి, గురు అనే శబ్దములకు ఎక్కువ భక్తితో చేయాలి. ఆ ఉపాసన ఎంత శ్రద్ధతో తీవ్రమైన భక్తితో విశ్వాసంతో చేస్తే అంత ఫలితం వస్తుంది. వాళ్ళు అడవుల్లో ఉన్న మహర్షులు కదటండి, ఇక వాళ్ళు ఏమనుకుంటే చేయగలరు. కనుక ఆ మహాత్ముడు ప్రజలకు దూరంగా ఎంతో కాలంగా ఉపాసన చేశాడు. ఆ ఉపాసన వల్ల ఒక వ్యక్తిని చూడగానే అతడు ఎప్పుడు ఎక్కడ ఏ పని చేశాడు, అతనికి కష్టం ఉన్నదా సుఖమున్నదా, ఆయన మనస్సులో ఏ కోరిక ఉన్నదో తెలుస్తుంది. అలాంటి కోరిక ఎరిగిన కారణం చేతనే ఆయన, మహారాజా నీ సైన్యం పోయిందని ఏమీ బెంగ పెట్టుకోవద్దు, ఇది కాలప్రభావం, ప్రస్తుతానికి నువ్వు నా ఆశ్రమంలోనే ఉండు, నీకోసం ఒక పర్ణశాల ఖాళీ చేసిస్తాను, అది పెద్దదే పర్ణశాల, కాకపోతే పడుకోవడానికి నీకు 3 బెడ్ 4 బెడ్స్ ఉండవు, మహారాజా భవనంలోలాగా నీ అంతఃపురంలోలాగా మంచి మంచి మంచాలు పరుపులు ఉండవు, జింక చర్మములు దర్భతో తయారు చేయబడిన చాపలు ఇస్తాం, దాని మీద పడుకుని మేం పెట్టేటటువంటి అపక్వాహారం తిను, ఫలాలు దుంపలు తిను అనగానే అంతకంటేనా, అసలు మీ మొహం చూస్తేనే నా ఆపదంతా తొలగిపోయినట్టు అయిపోయింది అని ఇంకేం మాట్లాడకుండా, ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మళ్ళీ నన్ను రక్షించండి అని అడగడం ఎందుకు? ఏం అడగలేదు, నాకు ఈ కోరిక ఉందని కానీ నన్ను రక్షించమని కానీ అడగకుండా ఆయన ఇచ్చిన ఆశ్రమంలో చేరాడు. ఒక చక్కని పర్ణశాల, ప్రశాంతమైన పర్ణశాల, ఈ ఋషులకు కొంచెం దూరంగా ఉండేటటువంటి ఆశ్రమం ఇచ్చాడు. ఎందుకంటే ఋషులు రోజు వేదాలు చదువుకునేటప్పుడు ఈయన మధ్య మధ్యలో దానివల్ల కొంత ఇబ్బంది పాలవుతాడు. సామాన్య గృహస్థులకి మునులకి తేడా ఉంటుంది. మునుల మధ్యలో గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఉంటే వీడు వాళ్ళ బాధను తట్టుకోలేడు, ఎందుకని అంత ఉపాసనా బలం లేక. అందుకే మహాత్ములకి కొంచెం దూరంగా అట్టే పెడతారు సామాన్యుల్ని. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే వాళ్ళు రోజు తెల్లవారుజామున 4 ఇంటికి లేస్తారండి, పెద్ద కంఠంతో వేదం చదువుతారు. ఈ రాజుగారికి 6 ఇంటికి కానీ లేచి అలవాటు ఉండదు, వాళ్ళు వేదం చదివితే ఈయనకి వేదం రావచ్చు, నాకు నిద్ర పట్టట్లేదు అని అనుకోవచ్చు. ఏం చెప్తాం, ఒక్కొక్కటి కర్మయోగ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే అంతఃపురంలో ఆయనకున్న అలవాట్లు వేరుగా ఉంటాయి, లేదా ఆయనకి వేరే ఇంకో ఏదన్నా చదువుకునే అలవాటు ఉండొచ్చు. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం గుళ్ళోకి వచ్చాక మనం స్తోత్రం చదువుదామంటే అక్కడ ఉన్న రికార్డుల వల్ల మనం చదవలేకపోవచ్చు, అది కూడా డిస్టర్బెన్సే. ఇవి దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారంటే మునులు కొంచెం దూరం కట్టే పెడతారు. ఏది పదవులు అనుభవించేవాడు, సుఖాలు అనుభవించేవాడు, ఒకప్పుడు బాగా మంది మార్బలంతో ఉన్నవాడు వచ్చినప్పుడు మాత్రం వాడిని తమ మధ్య కాకుండా కొంచెం దూరంగా అట్టే పెడతారు. రాజుగారు కూడా భోగాలు అనుభవించిన వాడు కనుక ఆయన కొంచెం దూరంగా ఒక ఆశ్రమంలో పెట్టారు. ఆయనకి రోజు సత్కారాలు చేసేవారు. మునికుమారులు చాలా ఉత్తములు. ఇప్పుడు దారిద్ర్యంలో ఉన్న ఒకప్పుడు ఈయన మహారాజు, విష్ణుస్వరూపుడు, ధర్మబద్ధంగా పరిపాలన చేశాడు. ఈ పూట ఆయన దగ్గర ధనం లేకపోవచ్చుగాక అని ఎంతో వినయంగా రోజు అడవిలో నుంచి పళ్ళు పట్టుకురాగానే ముందు ఫలాలు ఒక బుట్ట ఆయన దగ్గర పెట్టేవారు. రాజుగారు కొంచెం ఎక్కువగా భోంచేసి అలవాటు ఉన్నవాడు, వీళ్ళంటే 2 దుంపలు తింటారు లేక ఏవో 2 పళ్ళు తింటారు. కానీ రాజుగారు అలా కాదు కదా, మరి యుద్ధం చెయ్యాలి, శత్రువుని చంపాలి, దానికి ఆహారం కూడా తీసుకుంటే కానీ బలం రాదు. అందుకని ఆయన కోసం 5-6 గంపలు ఫలాలు, మంచి దుంపలు ఇవన్నీ పెట్టేవారు. అప్పుడప్పుడు నీవార ధాన్యం అని ఒక ధాన్యం ఉన్నది, ఆ ధాన్యమును వండితే వచ్చే అన్నం చాలా రుచిగా ఉంటుంది. ధాన్యాల్లో పూర్వకాలంలో నేవార ధాన్యం చాలా గొప్ప శ్రేష్టమైన ధాన్యం. తర్వాత తర్వాత మరకళ్ళ ముందు కూడా అక్కుళ్ళని అవి వచ్చేవి. ఆ తర్వాత మసూరు అన్నారు, ఇప్పుడంతా ఉసూరు బియ్యమే. ఇవి తింటే ఉసూరు అంటాడు వాడికి, ఏం నీరసం తగ్గదు, అన్నీ మందులే కదా, కృత్రిమం. ప్రకృతి సిద్ధమైన ఆహారం ఎప్పుడైతే పోయిందో అప్పుడే మనకి నీరసం మొదలైంది. నాకు గ్యాస్ ట్రబుల్ వస్తుందండి, నడుం నొప్పి వస్తుందండి అంటే నీ వల్ల కదా అది లోపం, నువ్వు తినే విషాహారం అన్నీ విషమే. వంకాయలో బీటీ వంకాయ అంటే ఎప్పుడూ కూడా ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని ప్రోత్సహించాలి, దానివల్ల మనకి ఎక్కువ లాభం వస్తుంది. సరే ఏం చేస్తానండి, అదో పక్కన పెడితే పాప ఆ మహారాజు గారికి ప్రాకృతికమైన ఆహారం అంతా ఇచ్చేవారు. మంచి ఆహారం దుంపలు అవి పెడుతూ ఉంటే అవి తిని కాంతివంతమైన శరీరంతో సుఖంగా ఉన్నాడు. ఆయనకి ఈ ఆశ్రమంలో ఉన్నంతకాలం ఒక రకమైన మనశ్శాంతి లభించింది. తెల్లవారుజామున మహానుభావుల వేద పఠనం, తర్వాత ఉపనిషద్వాక్యాలు, ఆపై యజ్ఞం, యజ్ఞం అయిన తర్వాత ప్రసాదం, ప్రసాదం అయిన తర్వాత ఈ నీవార ధాన్యంతో కూడిన ఆహారం, మళ్ళీ కాస్త ఫలహారం, మధ్యాహ్నం పూట ప్రత్యేకంగా పురాణాలు చెప్పేవారటి వాళ్ళు. పురాణ గాథలు కూడా వాళ్ళు చెబుతూ ఉంటే స్పష్టంగా అర్థమయ్యింది. కొంతమంది పురాణం చెబుతూ ఉంటే అవతలవాడికి సూటిగా అర్థమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి హత్తుకుపోతుంది. కొంతమంది అలా శ్లోకం చదువుకుంటూ ఎందుకు వచ్చిందిరా దేవుడా అనండి అదే భాష చెబుతారు. అది కృత్రిమ భాష. కృత్రిమ భాష వల్ల ఏమవుతుందన్నమాట, ఏమయ్యా ఆ యొక్క అంటూ మొదలు పెడితే ఈ ఏమయ్యాలు ఆ యొక్క తప్ప ఇంకేం వినపడదు. అప్పుడు మీకు అర్థం కాకపోతే ఎందుకు వచ్చిందిరా బాబు అని వినకుండా పోతారు. జనం రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కాక. ఒక్కొక్కసారి ఎంత బాగా చెప్పినా రాకపోవచ్చు కాక. ఈ జనం ఎప్పుడు వస్తారో ఎప్పుడు రాదో కూడా తెలియదు. అది పక్కన పెడితే మొత్తం మీద అవతల వాడికి అర్థమయ్యేలా సూటిగా స్పష్టంగా చెప్పడం ఒక కళ. ఆ కళలో ఆరితేరినవాడు వ్యాసుడు, సూత మహర్షి. అంతకంటే గొప్పవాట ఈ సుమేధుడు. ఆయన ప్రతిదినము మధ్యాహ్నం భోజనానంతరం, భోజనం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కందమూలాలేగా దుంపలు పళ్ళు తిన్నాక జనం అందరినీ కూర్చోబెట్టేవాడు. ఋషులందరినీ వాళ్ళకి మధ్యాహ్నం మొదలు పెడితే సాయం సంధ్యా సమయమును కాపేసేవాడు. సంధ్యావందనం చేసుకుని మళ్ళీ వాడంతా విశ్రాంతి తీసుకునేవాడు. రాజుగారు ఓ వారం రోజుల పాటు వాళ్లతో గడిపాడు. కానీ లోపల లోపల బాధ మాత్రం పోవట్లేదట. ఎన్ని పురాణములు విన్నా, ఎన్ని యజ్ఞములు చూసినా, ఎన్ని రకాలైన ఆహార పదార్థములు లభించిన మహాత్ముల సాంగత్యమున్న లోపల మాత్రం దుఃఖం పోవట్లేదట. సంచిత కసోతి దుఃఖేన క్షయం కోసో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివగా. ఆయన ఖాళీ దొరికినప్పుడు లేదా నిద్రపోవడానికి దర్భ ఆసనాలు వేసుకు పడుకునేటప్పుడు, అక్కడనే దర్భయగా అందువల్ల దర్భల మీద పడుకునేవాడు లేదా చింక చర్మాల మీద పడుకునేవాడు, ఈ పడుకున్నప్పుడు వెంటనే నిద్ర పట్టేది కదట, పడుకుని ఆలోచనలోకి వెళ్ళేవాడు. అప్పుడు మనం చాలామంది చూసారా అలా పడుకుంటారు, అలా వాట్సాప్లు చూసుకుంటారు, ఇంకేం నిద్ర పడుతుంది, నాకు నిద్ర పట్టలేదండి అంటారు పొద్దునే. ఏం నిద్ర పడుతుందండి, అలా పడుకున్నాడు అనుకుంటా మనం పడుకున్నప్పటి నుంచి ఇలా నొక్కుని టిక్ 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 అని సెల్ ఫోన్లు, అందులో వాట్సాప్లు, ఇంకేదో యాప్లు, ఇవన్నీ టిప్పు టిప్పు అని నొక్కుంటూ ఉంటే మన తలలోకి నిప్పులు వస్తాయి మంటలో. దాంతో ఏమవుతుందనమాట, ముప్పు వస్తుంది, నిద్ర రాదు. పురాణం వింటే కొంతవరకు పర్వాలేదు. నేనేమనుకున్నాను, ఒక ఆయన్ని చూసి, ఆయన ఎప్పుడు పద్మాకర్ గారి పురాణం వింటున్నాడు అనుకున్నాను. పద్మాకర్ గారి పురాణం అనేది అరగంట అయితే ఇంకో పద్మాకర్ గారి యొక్క పురాణాలు వేరే కూడా చూసుకుంటూ ఈ పూట మనకి ఏం పాట వచ్చింది, ఇందులో మహానటు వచ్చిందా లేకపోతే అతి నటు వచ్చిందా అని చూసుకునేవాళ్ళు ఉంటారు. దీనివల్ల బుర్ర పాడవుతుంది. అపవిత్రమైనవి ఎక్కువ చూస్తే, కొన్ని పవిత్రమైన సినిమాలు పాటలు ఎలాగో చూడండి వినండి తప్పులేదు, కానీ ఎక్కువసేపు వాటి మీద దృష్టి పెడితే ఇవే బుర్రలో తిరుగుతాయి. అప్పుడు నిద్ర రాదు, నిద్ర రాకపోతే అనారోగ్యం వస్తుంది, మనిషి శరీరం పాడైపోతుంది. పోనీ పురాణాలు చదువుతూనో కావ్యాలు రాస్తూనో నిద్రపోలేదంటే అది మంచిది కనీసం, ఏం కాకపోతే పరమైన వస్తుంది. ఇప్పుడు రాజుగారి పరిస్థితి ఏంటంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు, కానీ ఆయనకు ఓరే వాట్సాప్ ఒకటి. ఏమిటది, నా ఆశ్రమం అంతా పోయింది, నా ఆస్తి అంతా పోయింది, నా కోటలన్నీ పోయాయి, నేను శత్రువుల చేతిలో తొక్కు కింద ఓడిపోయాను. అబ్బా ఎన్నాళ్ళు కష్టపడితే అంత ఖజానా నిండా డబ్బెలా వచ్చింది, నాకు ఖజానా నింపాను నేను చాలా కాలం కష్టపడి. ఎన్నో ఏళ్ళు కష్టపడి శత్రువుల్ని జయించి ప్రజల దగ్గర కప్పం పుచ్చుకొని నేను ప్రజల్ని బాగా ప్రోత్సహించి పరిశ్రమలు పెట్టించి వ్యవసాయాలు చేయించి తద్వారా వచ్చిన డబ్బుతో నా ధనాగారాన్ని నింపాను. నా కోశాగారం, నా ట్రెజరీ ఆఫీస్ అంతా బంగారం మయమైపోయింది. బంగారాలు, నవరత్నాలు ఇవన్నీ నా దగ్గర ఉన్న కోశాగారంలో ఉన్నాయి. అంత డబ్బంతా ఇప్పుడు పోయింది. పోవడం కాదు, క్షయం కోశ గమిష్యతి. నేను ఓడిపోయి వచ్చానుగా, నా శత్రువులంతా నా ధనాగారాన్ని లాగేసుకునే ఉంటారు. అందులో ఉన్న బంగారం, నగలు, నవరత్నాలు వీటన్నిటినీ పట్టుకుపోయి ఉంటారు, దోచేసుకుని ఉంటారు. నాకు మొత్తం కోశాగారం అంతా క్షీణమైపోయి ఉంటుంది, నా డబ్బంతా పాడు చేసి ఉంటారు. వాడ సొమ్మేం పోయింది, కష్టపడి సంపాదించేవాడికి తెలుస్తుంది. అప్పనంగా దానిని దొంగతనంగా పట్టుకుపోయిన వాడికి విలువేం తెలుస్తుంది. కాబట్టి దౌర్భాగ్యులు నా డబ్బంతా పాడు చేసి ఉంటారు. నా ఏనుగు ఎంత బలమైన ఏనుగు, పట్టపుటేనుగు, ఆ పట్టపుటేనుగు మీద హాయిగా టీవీగా పురవీధుల్లో తిరిగేవాడిని. సోరహస్తి మంచి బలమైన ఆ ఏనుగు శత్రువులు వశమైపోయి ఉంటుంది. ఇప్పుడు శత్రువులు దాని మీద ఊరేగుతున్నారేమో, నా సింహాసనం మీద ఏ దౌర్భాగ్యుడు కూర్చున్నాడో, నా భటులంతా ఇప్పుడు ఎవరికి ఊడిగం చేస్తున్నారో. నిన్న మొన్నటిదాకా మహానుభావ నువ్వే రాజు అని నాకు దండం పెట్టారు, ఇప్పుడు వాళ్ళకి దండం పెడుతున్నారేమో. నా దగ్గర ఉన్నటువంటి మంత్రులంతా ఆయనకే సేవ చేస్తున్నారేమో. నా అంతఃపురంలో ఏ దౌర్భాగ్యుడు పడుకున్నాడు, ఎంత కష్టపడి బంగారం లాంటి మంచి ఒక పరుపుతో కూడినటువంటి చెయ్యి తయారు చేయించుకున్నాను, పెద్ద పరుపు చేయించుకున్నట్ట, మెత్తని పరుపు చేయించుకున్నట్ట, ఎంత పరుపు పట్టడానికి మంచం చేయించుకున్నట్ట, ఆ మంచం మళ్ళీ టేకుతో చేయించుకుని కోళ్ళంతా రత్నాలతో అలంకరించేట, దంతాలు చుట్టూతో అమర్చేట, వెనక ముందు అద్దాలు పెట్టుకున్నట్ట, అటువంటి నా మంచం మీద ఉన్న పరుపు ఏ దౌర్భాగ్యుడు వశమై ఎవడ పడుకుంటున్నాడు. నేను పొద్దున ఎప్పుడైనా అంతఃపురానికి ఎడదామంటే ఆ మంచం అంతా కంపైపోతే దాని మీద ఎలా పడుకుంటాను అంటే పెడతామని ఆశ ఉంది. ఇంకా ఆయనకి ఎప్పుడైనా మళ్ళీ నా అంతఃపురం నా వశమైతే నా మంచం మీద పడుకోవాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది. నా మంచం మీద ఏ నీచుడో పడుకుని ఉంటే ఇప్పుడు ఆ మంచం ఏం చెయ్యాలి, అసలు మంచం ఉందో లేదో, కంచమేమైందో, కొంచమేమైందో అంటూ ఈ రకంగా తన రాజధాని, తన డబ్బు, తన అంతఃపురం, తన మంచాలు, తన కంచాలు వీటి గురించి ఆలోచిస్తూ పాపం ఈయన మంచం మీద పడ్డాడు. అనారోగ్యం వస్తుంది, నిద్ర పట్టదు, ఆకలి ఉండదు, ఒక్కోసారి దాహం ఉండదు, తీవ్ర వేదన అండి అది. అందుకే సతతం చింతయామాస పార్థివ అన్నాడు ఇందులో. ఎల్లప్పుడూ అదే బాధ. పోగొట్టుకున్న వాడికి ఆ పోయిన వస్తువు మీద ఎంత వ్యామోహం ఉంటుందో, ఉదాహరణ ఈ మహారాజు గారి అన్నమాట. కష్టపడి సంపాదించిన వస్తువు పోతే మాత్రం ఆ జీవికి వచ్చేస్తుంది బాధ. ఇన్నేళ్ళు కష్టపడి సంపాదించానండి, ఒక్క దుర్మార్గుడు వచ్చి చిట్ ఫండ్ రూపంతో మొత్తం పట్టుకుపోయాడని ఏడుస్తున్న వాళ్ళు లేరు. ఆ మధ్యన ఉట్టుట్టు బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారు, ఈ ఉట్టుట్టి బ్యాంక్ కాస్త వట్టి అయిపోయింది. దాంతో వాడు అయ్యో అందులో వేసామండి, బోల్డ్ అంత వడ్డీ వస్తుందండి అనుకున్నామండి, ఎవడన్నా ఎందుకు ఇస్తాడండి, నెలకేమో 25 రూపాయలు వడ్డీ ఇస్తాడని నూటికి అలా అన్నాడంటేనే వాడు మోసగాడని అర్థం. కాబట్టి అసలు నమ్మేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన తర్వాత ఈ డబ్బు పోతే ఇక దాని గురించి పట్టించుకోకూడదు. పట్టించుకుంటే ఏం రాదు సరిగదా, అనారోగ్యం వస్తుంది, ఏడుపు వస్తుంది. కాకపోతే రాజుగారంటే పెద్ద సామ్రాజ్యం కనుక, కష్టపడి ఆర్జించిన ధనం కనుక అది పోగానే నిద్ర పట్టక చాలా బాధపడిపోయాడు. ఇలా కొద్ది రోజులు గడిచే వారం 10 రోజులు. ఒకరోజున సూర్యోదయ సమయంలో నెత్తి మీద మాట వరసకు ఒక తలపాగా కూడా లేకుండా కొల్లాయి గుడ్డ, మోకాళ్ళ దాకా ఉన్న గుడ్డ కట్టుకుని పైన ఒక కండువా మాత్రం వేసుకుని పాపం నీరసపడి ఒక ఆయన కాళ్ళు ఇడ్చుకుంటూ వచ్చాడు. ఈయనకి మతిపోయింది, నేనే ఇంత ఉసూరుమంటూ వస్తే నాకంటే ఉసూరుమంటూ వస్తున్న ఈ పుణ్యాత్ముడు ఎవడా. ఆయన ముఖంలో కళాకాంతులు ఉన్నాయి, ఇప్పుడు నీరసంతో ఉండవచ్చు కాక ఒకప్పుడు బాగా బతికినవాడు అనిపిస్తోంది. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మీరెవరండి అన్నాడు. నేను గొప్ప వర్తకుండండి, ఒక గొప్ప వైశ్యశ్రేష్ఠ ఉండండి అన్నట్ట. తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమే కందదర్శసక. ఒక మంచి కాంతి కలిగిన ముఖం కలిగిన, అంటే ముఖంలో ఒకప్పుడు దాన ధర్మాలు చేసినటువంటి వర్చస్సు తెలుస్తుందండి. మీరు ఒక వ్యక్తిని చూడగానే తను దానం చేశాడు, ధర్మం చేశాడు, ఇతడు పుణ్యాత్ముడు, గొప్పవాడని తెలుస్తుంది, బతికి చెడ్డవాడని తెలుస్తుంది. అలాంటి బ్రతికి చెడ్డవాడేను ఒక వైశ్యుడిని చూశాడు. దగ్గరికి వెళ్ళి అయ్యా మీరెవరండి, మీ ముఖంలో దైన్యం కనబడుతోంది, ఏమిటి కారణం, ఏమిటి మీ కళ్ళు చాలా దీనంగా ఉన్నాయి, బొత్తిగా వస్త్రాలు కూడా లేకుండా ఇలా అయిపోయారేమిటి. నేను కూడా ఒకప్పుడు సురధుడనే రాజుగారిని లేండి, నాకు ఇప్పుడు వస్త్రాలు లేవు, మంచి బట్టలు లేవు, ఏదో వీళ్ళు ఇచ్చినటువంటి ఆశ్రమంలో ఇచ్చిన కొల్లాయి గుడ్డలు కట్టుకు బతుకుతున్నాను. ఇప్పుడు కొల్లాయి కట్టిన ఒకప్పుడు మాత్రం నేను రాజుని అనగానే మహారాజా మీ గురించి విన్నాను, నేను కూడా మీకు స్నేహితుడు నేనండి అన్నాడు. అంటే మీలాంటి వాడిని నేనండి. నీ కథ ఏమిటన్నాడు ఈయన. సమాధిర్నామ వైశ్యోకముత్పన్నో ధనినాంకులే పుత్రధారై నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః. నా పేరు సమాధి. నేను ఒక మంచి ఐశ్వర్యవంతుడి కుటుంబంలో పుట్టాను, ధర్మం తప్పకుండా కోట్లు అర్జించాను. ఇది గొప్ప విషయం గుర్తుపెట్టుకోండి, ఈయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు. ధర్మాత్ములకు కూడా పరీక్షలు ఉంటాయి. ఈ కథలో ఈయన గురించి మీరు చివరిదాకా గుర్తుపెట్టుకోండి, ఈయన అమ్మవారు ప్రత్యక్షమైతే నాకు ముక్తి తప్ప ఏమీ వద్దన్నాడు. అటువంటి వాడు ఇప్పుడు వచ్చినవాడు ఏం సామాన్యుడు కాదు, ఇవాళ కష్టంలో ఉండొచ్చు కాక, కానీ ఆయన ధర్మాత్ముడు. ధర్మాత్ముల కుటుంబంలో పుట్టాను, ధనవంతుల కుటుంబంలో పుట్టాను, కోటీశ్వరుల కుటుంబంలో పుట్టాను, ధర్మం తప్పకుండా కోట్లు సంపాదించాను, కోట్లకు పడగెత్తా. దైవానుగ్రహం వల్ల నాకు పుత్రులు పుట్టారు, భార్య ఉన్నది. ఈ పిల్లలకి పెళ్లి చేశాక మొదలైంది దీనికి అవస్థ అంతా. పిల్లలకి పెళ్ళి అయింది, కోడళ్ళు వచ్చారు. ఈ కోడళ్లతో పాటు వాళ్ళ సోదరులు కూడా, భావమరుదులు కూడా వచ్చారు. వచ్చి ఈ భావమరుదులు బావల్ని, అంటే ఈయన కొడుకుల్ని దగ్గర కూర్చోబెట్టి, మీ నాన్నకి నలుగురు కొడుకులు, ఏ కొడుకు ఎక్కువ ఇచ్చేస్తాడో, ఎవడికి అన్యాయం చేస్తాడో, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, మీ నాన్న మీకు ఆస్తి పంచేటట్టు లేడు అని బాగా ఎక్కవేసేవారట. ఈ చెప్పుడు మాటలు ఎంత గొప్ప అండినా పాడు చేస్తాయి. పాప కొడుకులు సహజ సిద్ధంగా మంచివాళ్ళే, కానీ పెళ్ళయ్యాక ఈ భార్యల తరపున వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే ఈ భావమరుదులు, వాళ్ళ చెప్పుడు మాటలు ఉన్నారు. ఇదో చిన్నాడంటే మీ నాన్నకి బాగా ఇష్టం, మొత్తం ఆయన అరండలపేట అంతా ఆయనకి రాసిచ్చేస్తారు, తర్వాత నీ ఇష్టం అని చెబితే ఏమైపోతుంది, పెద్దాడికి మండుతుంది. పెద్దాడి దగ్గర వాడి భావమరుదు అని చెప్పేవాడు, చిన్నాడు గురించి చెప్పేవాడు, చిన్నాడి దగ్గర ఏం చెప్పేవారు, పెద్దాడి భావమరుదు గురించి చెప్పేవారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పారు, మీ నాన్నగారు మీకు డబ్బివ్వడు, మీ నాన్న ధర్మాత్ముడు, ఇదంతా తీసుకెళ్ళి ఏ మఠానికో రాసేస్తాడు, తర్వాత మీ ఇష్టం అని కొంతమంది రెచ్చగొట్టారట. అసలు పిల్లలకి ఇవ్వరు, మీ నాన్నకి ఈ మధ్యన పురాణాలు పెచ్చబట్టింది, దేవుడు పెచ్చబట్టింది, యాస్తంతా తీసుకెళ్ళి యేసుంగేరి మఠానికి రాసేస్తే మీరు ఏమైపోతారని చెప్పారట. దాంతో ఈ పిల్లలకి భయం వేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళారు. అమ్మ అమ్మ, నాన్నగారు ఆస్తి మనకి ఇవ్వరట కదా, ఎక్కడో ధర్మకార్యాలకు వెచ్చిస్తారట కదా, లేదా పెద్దాడికి ఎక్కువ ఇస్తారట కదా, చిన్నాడికి ఎక్కువ ఇస్తారట కదా అంటే ఆవిడ కూడా భర్తను నమ్మక, ఆవిడకి కర్మగాలి, ఏమోరా మీ నాన్న ఈ మధ్యన బాగా దేవుడు దెయ్యం తీర్థయాత్రలను తిరుగుతున్నాడు, ఎక్కడ పద్మాకర్ గారి పురాణం వస్తే అక్కడికి పోతున్నాడు, ఈ డబ్బంతా పద్మాకర్ గారి కాశీపీఠానికి ఇచ్చేస్తాడేమో, లేనిపోని గొడవ, ఎందుకైనా మంచిది ఆయన మెడట్టు గంటే ఆస్తంతా లాక్కుంటారు అది ఆవిడ కూడా. దాంతో వీళ్ళంతా కలిసి ఒక రోజున తండ్రిని మెడబట్టు గంటేశారు, మొత్తం ఈ ఆస్తంతా లాగేసుకున్నారు. ఈ విధంగా ధర్మాత్ముణ్ణి అందరికీ సమానంగా ఇచ్చేవాడిని, ఏ పక్షపాతం లేనివాడిని, నా కర్మ గాలి చెప్పుడు మాటలు విన్న కుమారుల చేత, భార్య చేత బయటికి గంట పెట్టానన్నాడండి ఆయన. పాపం పుత్రధారై అంటే కొడుకులు భార్య వీళ్ళందరి చేత ధనలోభాత్ డబ్బు మీద ఉన్న వ్యామోహంతో బయటికి గంట పెట్టాను, వాళ్ళు అసాధువులు అయ్యారు. ఒక్కోసారి మనకు అనుమానం రావచ్చు, వాళ్ళు కూడా చిన్నప్పుడు ఈయన దగ్గరే పెరిగిన వాళ్ళు ఉత్తములే కదా అని. మీరు ఎంత ఉత్తములైనా సాంగత్యం ప్రమాదం, మీరు ఎంత గొప్పవాడైనా, అందుకే సాంగత్యం బాగుండాలి, సత్సంగతి ఉండాలి. అది లేకపోతే మనం ఎంత గొప్పవాడమైనా పాడవుతాం. అందువల్ల స్నేహం చేసే ముందు బాగా ఆలోచించండి, వీడు మంచివాడా చెడ్డవాడా, వీడి వల్ల మన కుటుంబానికి లాభమా నష్టమా అది తెలుసుకోవాలి. సరే, ఏమైతేనే దురదృష్టవశాత్తు నేను వాళ్ళ చేత బయటకు గంటబడ్డాను, బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా బాధల్లా వాళ్ళు నన్ను గెంటేసినా వాళ్ళ మీద ప్రేమ పోవటం లేదు. నా భార్య ఉత్తమురాలే, కానీ ఎందుకు ఇలా మారిపోయింది, ఈ పిల్లలు ధనం కోసం ఎందుకు ఇలా అయ్యారు అని వాళ్ళ మీద వ్యామోహం పోవడం లేదు. అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను కష్టపడి సంపాదించాను, ఇది పవిత్ర ధనం, ఈ పవిత్ర ధనాన్ని నేను బయటకు వచ్చిన తర్వాత నా పిల్లలు వ్యసనములకు పాడు చేస్తారేమో, వాళ్ళు ఖర్చు పెట్టుకుతున్నా పర్వాలేదట, కానీ వాళ్ళు వ్యసనములకు ఎక్కడ పాడు చేస్తారో అని బాధపడ్డాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఆయన డబ్బు పోయిందని బాధపడ్డంలా, ఈ డబ్బుని ఒకవేళ వాళ్ళు ఏదైనా చెడ్డకి పాడు చేస్తారేమో. డబ్బు పోతే మనం సంపాదించవచ్చు, కానీ వ్యసనములకు తగలేస్తే పిల్లలు వ్యసనముల వల్ల ఆరోగ్యాన్ని, శరీరాన్ని, మనస్సుని, కుటుంబాన్ని పాడు చేసుకుంటే వాళ్ళు బాగు చేయడం కష్టం. అందువల్ల నేను చింతిస్తూ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఈ ఆశ్రమ వాతావరణం ఆకర్షించింది. అదృష్టవశాత్తు మహారాజువి, నువ్వు కూడా ఒకప్పుడు గొప్పగా బతికిన వాడివి, ఇప్పుడు ప్రస్తుతం ఏమీ లేకుండా బాధపడుతున్న వాడివి దొరికావు. ఇద్దరు బాధల్లో ఉన్నవాళ్ళు కలవడం మంచిదనగానే ఆయన వెంటనే ఈయన్ని వెంట పెట్టుకుని ఈయన కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చాడండి. మీరు నాకు ఇచ్చిన ఆశ్రమంలో ఈయనకు కూడా నేను ఆశ్రయం ఇద్దామనుకుంటున్నాను, మన ఆశ్రమం ఈయనకు ఆశ్రయం అవుతుంది, మీకు చెప్పి చేద్దామండి అని వచ్చానన్నట్టు ఆయన. ఎందుకంటే మునీశ్వరుడు ప్రస్తుతం రాజుగారికి ఇచ్చాడు, ఆయనకి చెప్పకుండా ఈయన తీసుకొచ్చి అందులో పెట్టకూడదుగా. గురువుగారు ఎవరినైనా మన దగ్గర ఉండమంటే వీళ్ళకి తెలియకుండా గురువుగారికి తెలియకుండా 10 మందిని అక్కడ పోగేయకూడదు. ఏం ఏదైనా చెప్పి చేయాలో శాస్త్రం. అందుకని గురువుగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి గురువుగారు ఈయన్ను నా దగ్గర ఉంచుకోవచ్చా అంటే, ఆయన చాలా ఉత్తముడురా, అసలు అతని వల్లే నువ్వు బాగుపడతావు, ఆయన ఉంచుకో అన్నట్టే. ఈ విధంగా రాజుగారికి పాప ఈ వర్తకుడు సాయం అయ్యాడు. ఈ ఇద్దరు గుడిసెలో ఉండేవారు, చక్కగా పురాణాలు వినేవారు, యజ్ఞములు చూసేవారు, కొంతకాలం బాగానే ఉన్నారు. కానీ రాత్రిపూట ఇద్దరికీ మెలకు వచ్చేసేది, ఇద్దరికి నిద్ర పట్టేది కాదు. నా రాజ్యము అని రాజుగారు, నా పెళ్ళాం బిడ్డలు ఏం చేస్తున్నారు అని ఈయన, ఈ ఇద్దరు లోపల లోపల కొంత బెంగ పెట్టుకుంటూనే ఉన్నారు. అది అంత తేలిగ్గపోతే సంసార బంధం ఎందుకంటారండి బాబు. చాలా కాలం క్రితం ఈ గోదావరి వరదలు వచ్చాయి. గోదావరిలో వరదలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పల్లెవాళ్ళు అందులో నుంచి కొట్టుకొచ్చి చెట్లు పట్టుకొచ్చి తీసుకొచ్చి ఒడ్డుకి వాటిని అమ్ముకుంటారు. ఎప్పుడైనా అడవుల్లో బాగా వర్షాలు కురిసినప్పుడు ఈ వర్షాలకి చెట్లు వేళ్లతో సహితంగా లేచిపోతాయి, సమూలంగా లేచిపోతాయి. ఈ చెట్లు లేచిపోయి ఏమవుతాయి అనమాట, నదుల్లో కొట్టుకొచ్చేస్తాయి. మీరు చూస్తున్నారుగా ఇప్పుడు ధవళేశ్వరం దగ్గర చూస్తే తెలుస్తుంది, భయంకరమైన వరదల్లో పెద్ద పెద్ద చెట్లు, టేకు చెట్లు, మద్ది చెట్లు, మామిడి చెట్లు కొట్టుకొచ్చేస్తాయి. పెద్ద పెద్ద చెట్లు అనమాట, వేళ్లతో సహితంగా లేచిపోయి వస్తాయి. కొన్ని వందల సంవత్సరాలుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లు. ఈ గజయత్తగాళ్ళు పల్లెవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెట్లని ప్రాణాలకి తెగించి ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళి తీసుకొస్తారు. ఆ తీసుకురావడం ఎలాగో తెలుసా, నడుముకి పెద్ద లావైన మోకోటి కట్టుకుంటారు. ఈ మోకు ఒక కొస నడుముకి కట్టుకుని మిగతాది ఏం చేస్తారన్నమాట, చెట్టుకు కట్టేస్తారు. చెట్టుకు కట్టి వీళ్ళు ఈదుకుంటూ వద్దుకు వచ్చేస్తే ఆ చెట్టు ఎంత బలమైన చెట్టు అయినా సరే తాడు తేలే లాగితే నీళ్ళలో కదా చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఒక్కోసారి అదృష్టవశాత్తు ఈ గంధం చెట్టు, టేకు చెట్టు, మద్ది చెట్టు దొరికిందా, బ్రహ్మాండమే రేటు వస్తుంది దానికి. ఆ డబ్బుతో ఒక ఏడాది పాటు సుఖంగా బతకచ్చు. కాబట్టి చెట్లు మంచివి దొరికాయా, వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది, డబ్బు వచ్చిందంటే సుఖంగా బతకచ్చు. నేను చూసి ఒక ఆయన ఒక గంధం చెట్టు కొట్టుకొచ్చింది గోదావరిలో, 2 లక్షలకు అమ్మాడు ఆయన. చూస్తుండే ఒక చెట్టుకి 2 లక్షలు వచ్చింది, ఏది నేను చెప్పింది చిన్నప్పుడు ఆ రోజుల్లో. అంత గొప్ప గంధం చెట్టు అది. అందువల్ల ఏ సమయంలో ఎవడికి ఎలా అదృష్టం తిరుగుతుందో తెలియదు. అందుకని వరదలు ఎప్పుడు వస్తాయా, చెట్లు మంచివి కొట్టుకొస్తాయా, కొట్టుకొస్తే వాటిని మనం కొట్టుకొద్దాం, వాటిని ప్రజలకు అమ్ముకుందాం, మనం డబ్బు సంపాదించుకుందాం అని ఎదురు చూస్తారు వాళ్ళు. ఒకసారి అలాగే గోదావరికి వరదలు వచ్చాయి. ఆ వరదల్లో పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొస్తున్నాయి. ఈ పల్లెవాళ్ళంతా, ఈ పట్టిసీమ మొదలైన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు నడుములకు మోకులు కట్టుకుని ఈదుకుంటూ వెళ్ళారు. గజయతగాళ్ళండి వాళ్ళు, ఆ వరదల్లో బలి తేలిగ్గా తీస్తారు. వరదల్లో ఏదైనా ఎంత గొప్పవాడికైనా కష్టం తెలిసినా వరదల్లో గజమెత్తేనే కొట్టుకుపోతాం ఆ వేగానికి. అటువంటి తోత ఈదుకుంటూ వెళ్ళారట. అందులో ఒక పల్లెవాడికి ఒక పెద్ద చెట్టు కనపడింది. ఆ దొరికిందిరా చెట్టు అనుకుని వీడి దగ్గరికి వెళ్ళాడు. దూరం నుంచి వీడు చెప్పుకుంటారనమాట, చెట్టు చెట్టు నాదని. పల్లెటూరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చెట్టు నాది అన్నారంటే ఇంకా చెట్టు వాడిదే, రెండోడు ముట్టుకోవడానికి వీలు ఉండదు. ఆఖరికి ఆవులు పేడేసినంతే, ఆవు పేడేస్తుంది పేడేస్తుంది అంటాడు వాడి పైగా, గేదె వేస్తుంది అంటాడు. ఇంకా గేదె పేడ ఇంకోటి ముట్టుకున్నాడా, వాడి పేడ వాడి పని అయిపోయినట్టే. కాబట్టి వాడు చెప్పుకున్నట్ట, చెప్పుకుంటే వాడిదే అనమాట. అలా పాప వాడు చెప్పుకుని ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి తాడు కట్టి చెట్టు లాక్కుపోదాం అనుకున్న సమయానికి ఆ చెట్టు మీద చక్కని గొంగళి ఒకటి కనపడింది. ఈ పల్లెవాళ్ళలో చూసారా, పేదవాళ్ళు కప్పుకుంటారు మనం చక్కగా రగ్గులు కప్పుకున్నట్టుగా, బొంతలు కప్పుకున్నట్టుగా, రజాయిలు కప్పుకున్నట్టుగా, దుప్పట్లు కప్పుకున్నట్టుగా వాళ్ళు గొంగళి కప్పుకుంటారు. ఉన్నితో తయారు చేసేటటువంటివి లేక రకరకాలైనటువంటి వెంట్రుకలతో తయారు చేసే గొంగళి. ఆ గొంగళి ఒకటి, నల్లని గొంగళి ఈ చెట్టు మీద కనపడింది. బలే దొరికిందిరా గొంగళి, ఈ గొంగళి నాకు రేపు శీతాకాలానికి పనుకొస్తుంది అనుకుని వీడు ఆ చెట్టుతో పాటు ఆ చెట్టు దగ్గర ఉన్న గొంగళి దగ్గరికి వెళ్ళాడు. ఆ గొంగళిని పట్టుకున్నాడు. తీరా చూస్తే అది గొంగళి కాదు, కర్మ ఎలుగు వంటి. ఈ వరదల్లో చెట్టు మీద కూర్చుంది అది, చెట్టు కూలిపోయి నీళ్ళలో పడిపోతే ఆ నీళ్ళల్లో అది కొట్టుకొస్తూ చెట్టు మీద ప్రాణరక్షణ కోసం గట్టిగా పట్టుకు కూర్చుందిట. వరదల్లో కొట్టుకుపోతున్నప్పుడు ఎలుగుబంట్లు కూడా ఏదలేవు కదా, అది చెట్టు కనుక చెట్టును ఆసరాగా చేసుకుని దాని మీద దర్జా కూర్చుంది. వీడికి తెలియక ఆ ఎలుగుబంటు బొచ్చును చూసి గొంగళి అనుకుని దాన్ని పట్టుకున్నాడు. దాంతో కంగారు పడి ఉలిక్కిపడి వీడిని గట్టిగా పట్టేసింది, నొక్కేసింది. ఎలుగుబంటు పడితే ఇక మనం విడిపించుకోలేము, భల్లూ కప్పు పట్టు అంటారు, అది గట్టిగా పట్టేసింది. దాంతో వీడు ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు, నీళ్లలో మునిగిపోతున్నాడు, నీళ్లు తాగేస్తున్నాడు, ఏదలేడు కదా కాళ్ళు చేతులు కదలడల్లా. దాంతో పక్కనున్న తోటి ఈతగాళ్ళు అన్నారట, ఒరే బోడి గొంగళి కోసం ప్రాణం విడిచిపెడతావు ఏమిట్రా, దొరకపోతే దొరకపోయింది, వదిలేసి వచ్చేయరా ఒడ్డు కంటే. నేను దాన్ని వదిలే, అది నన్ను వదలటం లేదన్నట్ట. నేను దాన్ని వదిలేశాను, అది నన్ను వదలటం లేదన్నట్ట. అది ఒక సంసారం అటువంటిది. మనం దాన్ని వదిలేసినా అది మనలో వదలదు మా ఐదారు గొడవ. అందుకనే సంసారాన్ని భల్లూకంతో పోల్చారు. వరదలో చెట్టు మీద కొట్టుకుపోతున్న భల్లూకమును పట్టుకోవడం ఎంత ప్రమాదమో సంసారం దొరికాళ్ళు అటువంటిది. మనం దాన్ని వదిలినా అది వదలదు. మీరు ఎంత గింజుకోండి ఈ సంసారం వదిలి రాలేరు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే సంసారం ఎంత విచిత్రమైందంటే వీళ్ళు సంసారాన్ని వదిలేసి ఇక్కడ దూరంగా ఉన్నా రోజు రాత్రిపూట నిద్రపట్టక నా ఇల్లు నా కోట నా ఖజానా నా కోశాగారం నా అంతఃపురం నా మంచం నా బంగారు కంచం అని రాజుగారు పాపం ఈ వర్తకుడు. నా భార్య ఎంతో మంచిది, పిల్లల చెప్పుడు మాట విన్నది, పిల్లలు మాత్రం ఏం చేస్తారు, పెళ్ళయ్యాక పెళ్ళాల మాట విన్నారు, ఆ పెళ్ళాలను మాత్రం ఏం చేస్తారు, వాళ్ళ సోదరుల మాట విన్నారు, ఈ భావమరుదులు ఇంట్లోకి వచ్చి కొంప ఉంచారు, వీళ్ళని రెచ్చగొట్టారు, ఆస్తిలు హక్కు నన్ను గెంటారు, గెంటితే గెంటారు, ఈ ఆస్తి ఏమన్నా తగలేస్తున్నారేమో, దుర్వ్యసనాలకు పాడు చేస్తున్నారేమో, అపవిత్ర కార్యక్రమాలకు వినియోగిస్తున్నారేమో, ఇంత కష్టపడి సంపాదించిన పవిత్రమైన సంపదంతా పాడైపోతుందేమో అని ఆయన వెంగెట్టుకునేవాడు. ఈ విధంగా వీళ్ళిద్దరూ ఓ రెండు మూడు రోజులు ఇద్దరు కష్టాలు చెప్పుకుంటూ ఈయన కష్టాలు చెప్పుకుంటూ ఉన్నంతసేపు ఈయన వినేవాడు. ఆ తర్వాత ఈయన మొదలెట్టేవాడు. ఇక్కడ నుంచి రిటైర్ అయిన వాళ్ళు కూర్చుంటారు సరే మీరు ఎప్పుడా రిటైర్డ్ పీపుల్ ఓ రెండు మూడు చోట్ల కూర్చుని చక్క వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లు వింటే అబ్బా అనిపిస్తున్నారు వాటి. నేను అలా విన్నా పాపం వాళ్ళ కష్టసుఖాలు మరి సర్వీసులు ఉండగా చేశారు కదండి. నేను సర్వీసులో ఉన్నప్పుడు అండి ఆ లంకల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడిని అండి, జీపులో తిరిగానండి అని ఈయన చెబుతాడు. ఇక నేనున్నప్పుడండి ఇక నేను అదేదో అంబాసిడర్ కారులో తిరిగానండి లేకపోతే బొలేరోలో తిరిగానండి ఏం తిరిగానండి అని ఈయన ఇక కణితి మొదలెడతారన్నమాట. నేను అక్కడ అహ్మదాబాద్లో పనిచేశాను, నేనేమో చెన్నైలో పనిచేశాను, లేకపోతే నేను ఇంకో చోట పనిచేశాను, ఆ టైంలో నా లెవెలే లెవెలు, నేను ఈల వేస్తే అంతా కూడా పనిచేసేవారు, ఇవన్నీ మొదలెడతారు. మరి ఏం చేస్తారు, ఎవరు వింటారు, ఇంట్లో పెళ్ళం మీద విసుక్కుంటుంది, ఆవిడకేమో టీవీలు, అవి టీవీ చేసి బయటికి పంపుతుంది. ఈ బయటకు వచ్చిన తర్వాత ఈయన మాట ఎవడో వినాలి. ఈ కష్టాలు సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో ఇంకా ఎన్ని కష్టాలు, ఎన్ని గొడవలు. ఒక ఆయన అమెరికా పోయట, కొడుకు రాట, నా బతికిలా ఉందండి, పిల్లలిద్దరిని అమెరికా పంపానండి, ఒక్కడు నా మొహం చూడండి అంటాడు. పాపం ఇలా ఒకళ్ళకొకళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటారు. పాపం వీళ్ళు కూడా అలాగే ఈయన కష్టం ఆయన, ఆయన కష్టం ఈయన చెప్పుకోవడం, చెప్పుకున్నప్పుడల్లా వినడం. విన్నప్పుడు ఏమండి మీకు పోయింది 14 కోట్లేనండి, నాకు ఏకంగా 5 కోట్లు పోయాయంటే మహారాజా నీకు 5 కోట్లంతో నాకు 5 కోట్లంతే అంటాడు ఈయన. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ నిద్ర లేక బాధపడి ఎందుకు వచ్చింది ఈ గొడవ, ఈ మమకారం మనకు ఎందుకు వస్తున్నది, ఇందులోంచి మనం ఎలా బయటపడాలి, కష్టంలోంచి ఎలా బయటపడాలి అనుకుని వీళ్ళిద్దరూ ఒకనాడు మహాత్ముడైన సుమేధుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. ఆయనకి నమస్కరించారు. అదృష్టవశాత్తు ఆయన పూట ప్రశాంతంగా ఉన్నాడు. ఆయనకేం కార్య వ్యగ్రత లేదు. యజ్ఞాలు చేయటమో పురాణాలు చెప్పటమో ఇలాంటి హడావుడిలో ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే గురువులు కొళ్ళు మండుతుంది, చే వదలబో తర్వాత రా అంటారు. కానీ ఆయన హాయిగా ప్రశాంతంగా ఉన్న సమయం చూసుకుని వీళ్ళు వెళ్ళి నమస్కరించారు. ఉపవిష్టౌ కథా కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ. ఈ ఇద్దరు కూడా ఈ సుమేధుడు అనేటటువంటి మహర్షికి కష్టసుఖాలు చెప్పుకోవడానికి వెళ్ళి వినయంగా నమస్కరించారు. నాయనలారా కూర్చోండి అన్నాడు ఆయన. ఈ వర్తకుడి పేరు సమాధి, రాజుగారి పేరు సురధుడు. ఈ సమాధి సురధుడు ఇద్దరు కూర్చున్నాక రాజుగారు ఇద్దరు తరపున నేను ప్రశ్నిస్తానన్నట్ట ప్రశ్నించమన్నాడు ఆయన. భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్చామి ఏకం వదస్వతత్. మాకు అనుమానం ఉన్నది, ఒకటే అనుమానం, ఆ ఒక్క అనుమానం ఓ పెద్ద కథకి దారి తీయవచ్చుగాక. అడగడం ఒక్క అనుమానమే అడిగినా బోలెడన్ని విశేషాలు దాని ద్వారా రావచ్చు. అటువంటి ప్రశ్న నేను నిన్ను అడుగుతాను. నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపుడివి, జ్ఞానివి, భూత భవిష్యత్ వర్తమానములు ఎరిగిన వాడివి, అడిగిన వెంటనే శిష్యుల సందేహాలు తీర్చగలవు, వారికి కష్టంలోంచి బయటపడడానికి కావలసిన మార్గం కూడా నిర్దేశిస్తావు, అందుకే అడుగుతున్నావు అని కానీ అడగండి అన్నాడు ఆయన. ఈయన చాలా ధర్మాత్ముడు, ఆయన యొక్క పూర్వ విశేషాలు మీకు తెలుసు కాబట్టి ఆయన గురించి నేను చెప్పక్కర్లేదు. మీకు దివ్య దృష్టి ఉన్నది. కష్టపడి సంపాదించాడు ధనం, దాన్ని భార్య పిల్లలు లాక్కొని బయటికి గెంటారు. అలా గెంటేసిన భార్య మీద పిల్లల మీద ఇంకా ఆయనకి ఎందుకు వ్యామోహం వస్తున్నది, అయ్యో పోయింది పోయింది అనుకోకుండా పోయిన డబ్బు ఏమైతే మనకి ఎందుకు, అయినా అది ఏమైపోతుందో అని ఆయనకి ఎందుకు వ్యామోహం. ఇక నా సంగతి తీసుకో, కోట పోయింది, నా మాట పోయింది, సంపద పోయింది, అన్నీ పోయినా ఇంకా కోట మీద, మంత్రుల మీద, సైనికుల మీద, రాజ్యం మీద వ్యామోహం నాగుపోవడం లేదు. ఏమిటి వ్యామోహం? ఎంత గింజుకున్నా భయంకరమైన సంసార మాయా వ్యామోహం నుంచి మేము ఎందుకు బయటపడలేకపోతున్నాం? దీని వెనకాతల ఏ కారణం ఉన్నది అని అడిగితే అప్పుడు ఋషీశ్వరుడు అన్నాడు, మంచి ప్రశ్న వేశావు. ఈ ప్రపంచమంతా ఒక మహామాయ చేత ఆవరింపబడి ఉన్నది. ఆ మహామాయకి జగన్మాత అని పేరు.